गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయ.
ఈ 2000 సంవత్సరం నాటికి మానవ జాతి ఒక విశేషమైనటువంటి లక్ష్యాన్ని పొందవలసి ఉంది. మానవ జాతికి సంబంధించినటువంటి లక్ష్యం ఇది. అంటే అర్థం ఏంటి, మానవ శరీరధారి అయిన ప్రతి వాడికి దీని గురించి బాధ్యత ఉంది. కానీ ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా, భౌతికమైనటువంటి కోరికల నుంచి మనం పైకి ఎదగలేకపోతున్నాం. ఆరోగ్యం బాగోలేదు అవుతే ఏంటి, పిల్లవాడు చెప్పిన మాట వింటలేదు అవుతే ఏంటి, భార్య నేను చెప్పినట్టు వింటలేదు అవుతే ఏంటి, భర్త నేను చెప్పినట్టు వింటలేదు అవుతే ఏంటి. ముందు ఈ గందరగోళం నుంచి బయటపడండి. వీటన్నిటికీ మనము ఒక నిర్దిష్టమైనటువంటి ఫుల్ స్టాప్ పెట్టడం నేర్చుకోవాలి. ఈ క్షణం నుంచి ఈ క్యాంపులో, ఈ 3 రోజుల క్యాంపులో మీరు నేర్చుకోవాల్సింది అది. అన్ని ఆలోచనలకి స్వస్తి. కథలు చెప్పటమే మిగులుతుంది తప్ప ఆచరణలోకి మనం మాట్లాడి తీసుకురాలేకపోతున్నాం. ఇంకా తీసుకురండి. అది తీసుకువచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ 2000 AD ఉన్నటువంటి స్పెషల్ అర్హత ఉంది తప్ప మిగతా వాళ్ళు పనికిరారు. అసంభవం అది. అంచేత నేను రూల్స్ నేమి సడలించలేను. ఋషులు భూమి మీదకి దిగి వచ్చారు. దిగి రాగానే వాళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఇది. నాకు కావలసిన వ్యక్తుల్ని నువ్వు తయారు చేయి, కానీ పేషెంట్స్ ని తీసుకొస్తే నాకేం లాభం. ఋషుల దగ్గరికి వెళ్ళి మాకు ఈ కోరిక తీర్చండి, నాకు ఆ కోరిక తీర్చండి అని నువ్వు చెప్తే వాళ్ళ తపస్సు చేసింది ఎందుకుట అంటే, నీ కూతురు పెళ్లి చేయటానికిను, నీ బాధలు తీర్చడానికి, నా నువ్వు చచ్చిపోతే ఏంటిట ఆయనకి. ఓ గురువుకి ఓ ఋషికి నువ్వు చచ్చిపోతే, నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత, మీరు కొంచెం అది ఆలోచించుకోండి. మీ బాధ లేదో చాలా పెద్ద బాధలు అనుకుంటారు మీరు, అర్ధరహితమైనటువంటి బాధలు అవి. ఆ బాధలకి అంతు లేదు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఏసీ పెట్టుకుంటే ఏసీ కరెక్ట్గా పనిచేయటం లేదు మాస్టర్, అదో ప్రాబ్లము. లేకపోతే కావలసినంత చల్లాపట్టలు లేదు మాబు సార్, అదో ప్రాబ్లం. లేకపోతే మేము ఏసీ ఆన్ చేసుకున్నప్పుడే పక్కింటి వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు, మమ్మల్ని అక్కడ పడుకొని ఇవ్వటం లేదు మాస్టర్, అదో ప్రాబ్లం. అంతు లేదు వాటికి, మీ కోరికలకి అంతు లేదు అని ఎందుకంటున్నాను అంటే ఆ కోరికలు అర్ధరహితమైనటువంటి కోరికలు. మూడు మాత్రమే కొంచెం అర్థమైనటువంటి కోరికలు, అవి అర్థం లేవు. కానీ మిగతా వాటితో పోల్చి చూస్తే అర్థవంతమైంది ఏంటంటే, ఇవాళ రాత్రి మాకు తినటానికి లేదు మాస్టర్, ఎలా? ఓకే, కొంచెం సీరియస్ ప్రాబ్లం అది. ఋషుల వరకు అయితే అసలు పోవాయి అంటారు వాళ్ళు. ఏంటిట, ఐదేళ్లలో అడుక్కుంటాం మాకు తిండి దొరకదు, అయితే ఋషి ఏం చేస్తాడు? ఆరో ఇంటికి వెళ్ళాడు. బట్టలు లేవు మాస్టరు, కొంచెం ఆలోచించాల్సిన విషయం. కానీ ఎలాంటి బట్టలు? మన శరీరానికి కావలసినటువంటి అవసరమైనటువంటి డీసెన్సీకి సరిపోయే బట్టలుంటే చాలు. ఎదుటవాడు ఏదో కొన్నాడు కనుక 8,000కి 10,000 రూపాయలకి కూడా జరీ శారీలు ఉంటాయి కనుక అది కూడా నేను కొనుక్కోవాలి. కొనుక్కుని ఏం చేస్తావు? పెట్టలో పెట్టుకుంటావు. పెట్టలో పెట్టుకుంటే ఏమవుతుంది? పురుగులు తింటాయి. నువ్వు ఎప్పుడో లేచి చూసారు కల్లా అందులో కన్నాలు ఉంటాయి. జరిగేది అది. చాలా పట్టు చీరల సీక్వెన్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రమాదం. ఒకళ్ళు వచ్చి, మాస్టర్ ఇంత ఘోరం జరిగిపోయింది, మా మొత్తం పట్టు చీరలు సెట్ ఫినిష్ అన్నారు. అదృష్టవంతురాలి అమ్మ, ఇంకా పట్టు చీరలు కొనబాకన్నా. ఏం చేసుకుంటావు పట్టు చీరలు? మన శారీరకమైనటువంటి చలి కానీ డీసెన్సీ ఉంటుంది కదా కొంత. కాలేజీకి గళలుంగి కట్టుకుని వెళ్ళలేను కదా, కానీ మామూలుగా తెల్ల ప్యాంట్ తెల్ల షర్ట్ వేసుకుని వెళ్ళగలను. ఇంకా ఆ తర్వాత ఏం వేసుకోవాలి? సఫారీ వేసుకోవాలా, దాని మీద వార్స్టెడ్ ఊలు వేసుకోవాలా? అవి అర్ధరహితమైనవి, ఉండాలి. తల దాచుకోవాలి కదా, ఎక్కడో మన అడ్రస్ అంటూ ఉండాలి కదా, ఎక్కడో ఉండాలి. ఇంతవరకు ఓకే, ఋషులు అయితే వీటిని కూడా పట్టించుకోరు. సరే, ఈ మాత్రం పట్టించుకోండి. అంతకంటే ఎక్కువ మీకు కోరికలుంటే ఆ గేటు దాటి లోపలికి రావక్కర్లే మీరు. కానీ ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓ పల్లెటూళ్ళలో ఉన్నాడు. ఎన్టీ రామారావు జీవించి ఉన్నప్పుడు జరిగిన కథ. ఎన్టీ రామారావు అతను ఎప్పుడు చూడలే. ఈ వ్యక్తి ఏదో పల్లెటూళ్ళలో ఏదో దున్నుకుంటున్నాడు. ఎన్టీ రామారావు అంటే అభిమానం అంతే, పెద్ద చదువు అది కూడా ఏం రాదు. పల్లెటూరు కదా, కలుద్దాం అంటే కలుద్దాం అనుకున్నారు, ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశారు. మెడ్రాస్ వెళ్ళాడు. నేను ఫలానా ఊరు నుంచి వచ్చానండి, మీ అభిమానిని అన్నాడు. సరే నాతో రా అన్నాడు. ఎన్టీ రామారావు గారితో పాటు కారెక్కాడు, సెట్కి వెళ్ళాడు. ఎన్టీ రామారావు గారికి టిఫిన్ వచ్చింది. ఫ్యాన్కి వస్తుందా రాదా? ఫ్యాన్కి ఇంకొక అడ్డు తినాలను, ఇంకో లడ్డు తినాలను అనిపించింది. వేస్తారా వేయరా? సరే లంచ్. ఈ లోపల షూటింగ్ జరుగుతోంది. ఇతన్ని ఎక్కడ కూర్చోబెడతారు? ఫ్యాన్ ని ఎక్కడ అతను ఎన్టీ రామారావుకి బాగా కనిపి, అతను ఎక్కడ కూర్చోదలుచుకుంటే అక్కడ కూర్చొనిస్తారు. డైరెక్టర్ గారితో సహా ఉణుకు. ఫ్యాన్ గారి కోపం వస్తే ఎన్టీ రామారావు గారు ఏమంటారు? లంచ్ వచ్చింది, వీడు భోజనం అడగాల ఫ్యాన్ గారు. ఎన్టీ రామారావుకి ఏం పెడతారో అదే పెడతారు, ఇంకా బాగా పెడతారేమో కూడా. అలాగా నిరంతరము మీరు గురుస్మరణలో ఉండగలిగితే, గురువు యొక్క ఫ్యాన్ అయిపోయారనుకోండి మీరు, గురువుల అసోసియేషన్ ఒకటి మీరు స్థాపించుకుని మీరు దాని ప్రెసిడెంట్ అయిపోయారు. నిరంతరము గురువుని మీరు స్మరిస్తున్నారు, ఏమవుతున్నప్పుడు? గురువు ఎలాంటి వాడు? సర్వజ్ఞుడు. మరి ఆ సర్వజ్ఞత్వం మీకు వస్తుందా రాదా? ఫ్యాన్ అవుతే కండిషన్ అది, మీరు చప్పట్లు కొట్టగలగాలి, జై అనగలగాలి మనస్ఫూర్తిగా. ఇప్పుడు ఎన్టీ రామారావు ఫ్యాన్ అవడం అవమానంలే. వాడు దగ్గరికి వెళ్ళి ఎన్టీ రామారావుని తిట్టు చూద్దాం, ఏం చేస్తాడు నిన్ను? ఎన్టీ రామారావు అయినా వదిలేయొచ్చు, కానీ వాడు మాత్రం మిమ్మల్ని వదలడు, చీల్చి చెండాడేస్తాడు. గురువుకి అలాంటి ఫ్యాన్ కండి మౌనంగా, అది నేను చెప్తే. ఆ సర్వజ్ఞత్వం మీకు ఎందుకు రాదు? సర్వవ్యాపకత్వం ఎందుకు రాదు మీకు? సర్వసమర్థత ఎందుకు రాదు? అప్పుడు మీకు ఏం రోగాలు ఉంటాయి? ఏ బాధలు ఉంటాయి? ఎవరు మిమ్మల్ని ఏం చేయగలరు? ఎవరు ఏం చేయలేరు. కానీ మీరు గురువు దగ్గర ఉండటంలే. వీడు మళ్ళా పల్లెటూరు వచ్చేస్తే ఏమవుతుంది? అప్పుడు ఏసీ కార్లో తిరిగాను అని కథలు చెప్పుకోగలడు. కాని వీడు మన మామూలే. నేను కోరుకునేది మిమ్మల్ని ఏంటంటే, అసలు గురువును వదిలిపెట్టకండి. మీరు మీరు ఏ పని చేస్తున్నా ఎందుకు వదిలిపెట్టక్కర్లే. మీరు గురువు సర్వవ్యాపి కనుక మీరు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉన్నాడు. మీరు గుర్తించగలిగితే స్తంభంలో, ఇప్పుడు ఆయన చెప్తున్న కథ అదే, ప్రహ్లాద చరిత్రే చెప్తున్నాడు. ఎన్ని రకాల ఐదేళ్ల బాలుని హింసించాలో అన్ని రకాలుగా హింసించాడు కదా. తండ్రి, నీ కొడుకుని నేను ఒక్కగానొక్క కొడుకుని, నువ్వు నన్ను అలా హింసించటం భావ్యం కాదు అని అన్నాడా ఒక్కసారైనా? మొత్తం ప్రహ్లాద చరిత్ర తిరిగేయండి. మీకు కాస్త తలనొప్పి వస్తే జై గురుదేవ్, నాకు పంటి నొప్పి వస్తుందా, నాకు కడుపు నొప్పి వస్తుందా? తండ్రే బాధ పెడుతున్నవాడు. ఆలోచన సరళి సవరించుకుంటే మీరు ఈ క్షణంలో యోగులవుతారు. ఎప్పుడో కాదు యోగులయ్యేది, ఈ క్షణంలో మీరు యోగులే. ఆ మానసిక స్థితి ఉంటే మేనత్ వచ్చింది, నాయన రా అని గుడ్డ కప్పుకుని, అగ్నిదేవుడు ఇచ్చినటువంటి గుడ్డ, అందరినీ చూస్తూ ఉంటుంది, మండుతోన్నటువంటి చితిలోకి వెళ్ళింది ప్రహ్లాదుడిని కాల్చేద్దామని. అదే హోళికా దహనం కదా. ప్రహ్లాదుడు కాలలేదు, ఆవిడ కాలిపోయింది. అగ్నిదేవుడు స్వయంగా ఇచ్చాడు ఆ గుడ్డ, నువ్వు అది వేసుకుని కప్పుకుంటే నువ్వు కాలవు అని. అది కూడా గురువు దగ్గర ఉన్నవాడి దగ్గరికి పనిచేయదు. కానీ సుఖంగా ఉన్నాడా ప్రహ్లాదుడు? ప్రహ్లాదుడు సుఖంగానే ఉన్నాడు. ప్రహ్లాదుడికి అసలు ఇదంతా జరుగుతోందని తెలియదు. ఎక్కడున్నాడు? నిరంతర నారాయణ స్మరణలో ఉన్నాడు, జపంలో కాదు. స్మరణ వేరు, జపం వేరు. పరీక్షలున్నాయి రేపు, ఓ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతున్నాడు, ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది అని. మీరు కూడా మరేం చేయలేరు ఆ ఫ్రెండ్ని, ఏం చేస్తాం, తల ఊపుతున్నారు. మనసులో ఏమైంది? ఇప్పుడు పోతే బాగున్నవాడు కానీ మాట్లాడుతున్నాడు. అది స్మరణ అంటే. నారాయణ నారాయణ అంటాం కాదు. మీరు ఏ పని చేస్తున్నా దృష్టి పరీక్ష మీద ఎలా అవుతే ఉంటుందో, ఏ పని చేస్తున్నా గురువు మీద దృష్టి పెట్టుకుంటే ఆ గురువు యొక్క సమర్థత ఎందుకు రాదు మీకు? కామన్ సెన్స్ ఆస్పెక్ట్ అది. నిప్పులో చేపడితే చేయగలదు, ఎలక్ట్రిసిటీలో చేపడితే షాక్ కొట్టదు. గురువు నిరంతర స్మరణలో ఉంటే ఆ సర్వసమర్థత మిమ్మల్ని ఎందుకు కాపాడదు? అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మీ చిన్న చిన్న కోరికలు ఏంటి అసలు? సర్వసమర్థత ముందు ఒక ఇల్లు రాలే సుధాముడికి, సుధామ నగర్ వచ్చింది కానీ అడగలే. ఇస్తానంటే ముందు నాకు ఇవ్వద్దు అన్నాడు. నేనై ఉంటే మాత్రం ముందు నాకు 50 బావలేదు, మా వాళ్ళకి కాస్త చూడండి, కాస్త పెద్దది ఇస్తే బాగుంది అనేసి ఉండేవాడినేమో. గురువు దగ్గర ఉన్నప్పుడు గురువు స్థాయిలో మీరు జీవించగలగాలి. లెక్కలోకి ఏమీ ఉండకూడదు, బాధలు ఏమీ ఉండకూడదు. మరి ఉన్న బాధలు ఏం చేస్తా మాస్టర్, నువ్వు గురువు స్మరణలో ఉంటే నీకు బాధ ఎలా తెలిసింది అన్నది ప్రశ్న. తలుపులన్నీ మూసేసి మధ్యాహ్నం 2:30 ఎండాకాలంలో మ్యాట్నీ షో మీరు చూడగలిగినప్పుడు ఇక్కడ గాలి లేకుండా నా మాటలు ఎందుకు వినలేరు? ఇంచేత నా మాటలు వినాలని లేదు మీకు. సినిమా చూడాలని ఉంది, ఆ కోరిక ఉందే, సినిమా చూడాలి అనేటటువంటి కోరిక గురువు వైపు మళ్ళించండి. మళ్ళిస్తే మీ జీవితం ఎలా మారుతుంది? ఇంతమంది యోగుల చరిత్ర మీరు చదువుతున్నారు, మీరు కూడా ఒక యోగి అయిపోతారు. మామూలు మనిషి అవ్వాలనుందా, యోగి అవ్వాలనుందా? యోగి అవ్వాలనుంటే మీరేమీ చేయక్కర్లే. ముందు మీ ఆలోచనని ఇంకా ఆపేయండి, బాధ్యతలను వదలకండి. మీరు ఆలోచనలు ఆపేయమన్నారు కదా, బాధ్యతల్ని చేస్తూ కూడా గురువుని గుర్తుంచుకోండి. ఇందాక నేను చెప్పానే, పరీక్షలు జరుగుతున్నప్పుడు ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే ఏం చేస్తాం? టెన్షన్లో ఉంటాం. మాట్లాడుతూ ఉంటాం బంధువులతో, కానీ బుర్రలో ఆ ప్రశ్న చదవలేదే, ఈ ప్రశ్న చదవలేదే అని నిరంతర సంఘర్షణ ఎలా జరుగుతుందో. మీ పనులు చేసుకుంటూ కూడా గురువుని అలా స్మరించండి. అది ఎలా స్మరించగలరు? ఇక్కడ నేర్చుకోండి మీరు. ఇక్కడ నిరంతర మౌనం, కంప్లీట్ మౌనం. ఉత్తి మౌనం కాదు, మాట్లాడటం మానేయటం కాదు, మీ లోపల ఉన్నటువంటి ఆ సర్వాంతర్యం ఉన్నాడు లోపల. అదే కదా ప్రతి యోగి చెప్పేది, ఒక వ్యక్తి కాదు చెప్పేది, ఆ స్థాయికి వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి ఇదే మాట చెప్తున్నాడు. నాలోనే కాదు, మీరు కూడా దివ్యాత్మ స్వరూపులే. అబద్ధం చెప్తున్నారా వాళ్ళు? మీరు చూడరు అసలు అక్కడ నాకేమైపోతుందో అనే తప్ప. అసలు గురువుని రానివ్వండి బయటికి, అది నేర్చుకోండి ఇక్కడ. కానీ ఆ మౌనంలో కూర్చోటానికి ఈ యజ్ఞం హెల్ప్ చేస్తుంది. మీకు యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞకుండాన్ని అగ్ని యొక్క శరీరంగా భావించండి. దాని మీద ఊదొత్తులు గుచ్చుతున్నారు చాలా మంది. ఎలా ఇందుకు గుచ్చగలిగారు మీరు? ఎలా గుచ్చగలిగారు? భగవంతుడు అనిపించటంలే మీకు. నేను చాలాసార్లు చెప్తాను, మనం ఈగలు ముసురు అన్నం తింటా, భగవంతుడు నివేదన పెడతాం, ఈగలు ముసురుతో ఉంటుంది, మీరు పట్టించుకోరు. భగవంతుడు అక్కడ ఉన్నాడు అనే భావన మీకు రావాలి. ఉన్నాడు అక్కడ, ఉండటం ఉన్నాడు, మనం చూడలేకపోతున్నాం. రామకృష్ణ పరమహంస ఆవేదన మొత్తం అంతే కదా, తల్లి ఇంకో రోజు గడిచిపోయింది, నువ్వు నాకు కనిపించలే, నువ్వు తప్ప నాకు ఇంకేం అక్కర్లే అని పిచ్చెక్కించినట్టు పిచ్చెక్కించేసుకుంటే కనిపించిందా లేదా? మరి ఆ కాళికామాతే రామకృష్ణ పరమహంసకి తల్లిగా దర్శనమిచ్చినటువంటి ఆ కాళికామాత ఇప్పుడు అక్కడ ఉంది. ఆ విగ్రహమేగా, మీరు వెళ్తే కలకటాకి మీకు ఆ విగ్రహమే, రామకృష్ణ పరమహంస పూజ చేసిన విగ్రహమే అది, కాళికాదేవిది. మీకు కనిపిస్తుందా కాళికాదేవి? రామకృష్ణ పరమహంస తర్వాత చాలా మంది పూజారులు అక్కడ పూజ చేశారు, వాళ్ళకి కనిపిస్తుందా? ఇంతమంది దేవాలయాలలో, తిరుపతి వెంకటరమణ మూర్తి దేవాలయాల్లో పూజారులు ఉన్నారు. ఇదివరకు కూడా ఇద్దరు ముగ్గురు పూజారులు ఉండేవారు, ఇద్దరు ముగ్గురు. వాళ్ళ గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి దేవాలయంలో. తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక్కసారి మీరు ఆ క్యూబ్ నుంచి దర్శనం చేస్తున్నప్పుడు పైన చూస్తే ఒక గడ్డపార కనిపిస్తుంది. ఎప్పుడైనా చూశారా మీరు దాన్ని? అదంతా మీకెందుకు? మొక్కుబడి తీర్చుకుంటే అయిపోయాయి. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం? ఆ గడ్డపారతో ఒక భక్తుడు వెంకటరమణ మూర్తిని కొట్టాడు, నెత్తురు కారింది ఆయనకి. నెత్తురు కారితే ఇక్కడ ఒక పచ్చబొట్టు ఉంటుంది వెంకటరమణ మూర్తికి, అదైనా అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా మీరు? ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి ఆ పచ్చకర్పునాన్ని అద్దుకున్నాడు వెంకటరమణ మూర్తి. నిజంగా జరిగిన సంఘటన ఇవంతా. ఈ కాలంలోనే, ఈ యుగంలోనే, కొన్ని వందల సంవత్సరాల కిందట మాత్రమే జరిగినవి ఇవంతా. మరి మనకేం కనిపిస్తుంది అక్కడ? ఎన్నాళ్ళని కోరికల వలయాల నుంచి బయటపడకుండా, యోగులం అవ్వకుండా ఎన్నాళ్ళని మానవ జన్మను దుర్పయోగం చేసుకుంటారు మీరు? కానీ నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను, రోటీ కపడా మకాన్ ప్రాబ్లమ్స్ నా బాధ్యత, అది గ్యారంటీ. మీకు తిండికి లోటు ఉండదు ఎక్కడున్నా. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి, ఎవరెస్ట్ పర్వతం మీదకి ఎక్కి కూర్చోండి, మీకు ఆహారం లభించకపోతే నన్ను అడగండి. ఆహారం, ఏ ఆహారం అని అడగండి. గురువుగారు హిమాలయాలలో సంవత్సరం పాటు కొన్నాళ్ళు ఉన్నారు. మాతాజీ భరించలేక ఒకసారి ఆయన ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళింది, రావద్దన్నా. కషాయం కాచుకుని తాగుతున్నారు ఆయన, లొట్టలు వేసుకుంటాను. ఎంత బాగుందో అని పాప ఈవిడ తాగింది. ఒక గుక్క తాగిస్తే కషాయం, కాలకూట విషం. అక్కడ అదే దొరుకుతుంది ఆ కొండల మీద, ఆ రాళ్ల మీద. కాల్షియం డిపాజిట్స్ ఉన్న చోట వేళ్లు తగిలితే చేదు వస్తుంది. ఈ మన బీరకాయ అవి కూడా చేదు ఎందుకు వస్తుంది అంటే, రాళ్లలో కాల్షియం ఎక్కడైనా తగిలి ఆ వేరు దాన్ని తగిలితే చేదు వస్తుంది. అక్కడ కాల్షియం డిపాజిట్స్ ఏమో ఉన్నాయి, అక్కడ అన్ని చేదే. ఒక సంవత్సరం పాటు ఆ కషాయాలు తాగుతూ గడిపాడు ఆయన. చేత ఇది ఎందుకు చెప్తున్నా, మీకు కషాయమే దొరకవచ్చు అక్కడ. మీకేదో పంచపక్ష పరమాన్నాలు రాలేదు మాస్టర్, ఐ డోంట్ నో. మీకు ఆకలి చావు చావరు, అది నేను ఇచ్చే గ్యారంటీ. బట్టల విషయంలోనూ అంతే, నీడ విషయంలోనూ అంతే. అంతకంటే ఎక్కువ కోరకండి, మీరు ఇరుక్కుంటారు. కాపలా కాయలేక చస్తున్నాం మనం, వచ్చింది పారేసుకోకండి, ఉన్నది వదులుకోవద్దని నేనేం చెప్పటానే, ఉంటే ఉపయోగించండి, దానికే ఉంది. ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ వేసుకోవద్దని నేను అంటలే, ఫ్యాన్ ఉన్నా వేసుకోకపోతే ఏమనాలి వాళ్ళని? మరి ఆ స్థితికి దిగజారకండి. యోగులం అని చెప్పి, సర్వజ్ఞులం అని చెప్పి, తెలివైన వాళ్ళం అని చెప్పి, కారు ఉంది మీ దగ్గర, మాస్టర్ చెప్పారు ఏమి కోరకూడదు అని నడిచి వెళ్తానన్నారు అనుకోండి, హీరోయిన్ తో పాటు ఎక్కడికో వెళ్తే గుండాలు కొడతారు వాడిని, పోలీసులు లోపల వచ్చి నీకు బుద్ధి ఉందా లేదా, కాళ్ళు లేనివాడివి అవిటివాడివి, నువ్వేం రక్షించగలవు అనుకున్నావు, ఇంత దూరం తీసుకొచ్చావు హీరోయిన్ ని అంటే ఏడుస్తాడు వాడు. వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి నా జీవితం ఇంత దుర్భరంగా ఉంది, నాది కాలు లేదు నాకు, నీకు బుద్ధి ఉందా అసలు, నువ్వు దయామయుడివేనా కరుణామయుడివేనా మీ ఇష్టం, ఇంకా ఎన్ని డైలాగ్స్ మీరు చెప్పుకోదలుచుకుంటారు చెప్పి చేయండి చెప్పి, కాస్త తల పైకెత్తుతాడు. రెండు కాళ్ళు లేని ఒక అవిటివాడు అక్కడ దండం పెట్టుకుని దేవుడికి ధన్యవాదాలు చెప్తున్నాడు, నా పిల్లలు నా భార్య సుఖంగా ఉన్నాం నీ దయవల్ల అని. రెండు కాళ్ళు లేవాడికి, అందుకే దేవుడు ఏం చేశాడు అని అక్కడే జవాబిచ్చాడు. మన స్థాయి బట్టి, మన అర్హత బట్టి వనరులు ఏర్పడతాయి, కోరికలు బట్టి వనరులు ఏర్పడవు. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి నేను చెప్పింది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటే, గురువుల దగ్గర ఉంటే వాళ్ళ వనరులన్నీ మేవే అవుతాయన్నది మళ్ళీ అర్థం అవుతుంది మీకు. ఇందాక చెప్పినట్టే ఎన్టీ రామారావు ఫ్యాన్, ఎన్టీ రామారావు సరే భోజనం చేశాక షూటింగ్ ఉందని వెళ్ళిపోయి ఇంట్లో పడుకున్నాడు అనుకోండి, ఎక్కడ పడుకుంటాడు ఎన్టీ రామారావు ఫ్యాన్? బయట వరండాలో పడుకుంటాడా? ఎన్టీ రామారావు పడుకుని ఎవడగా, ఎక్కడికో బయటకు వెళ్ళాలనిపించింది మెడ్రాస్ లో వాడి ఫ్రెండ్ ఇంటికి, ఎలా వెళ్తాడు? ఎన్టీ రామారావు ఏదో కారు సప్లై చేస్తాడు వాడి ప్రైవేట్ సెక్రటరీ అడగకుండానే, నేను వెళ్ళాలి అంటే. వాడి పల్లెటూరులో ఉందా వాడి కారు? కారులు అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ స్థాయి వ్యక్తితో మీ మిత్రత్వం ఉందో ఆ స్థాయి ఆటోమేటిక్ గా మీకు కూడా వస్తుంది. కుచేలుడు కథ అదే కదా. కానీ నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. నేను అడవిలో కూర్చుంటాను అంటే సరే కూర్చో అన్నాడు సంవత్సరాల తరబడి. ఇవి వదలాలి మీరు, గురువును పట్టుకోవాలి. ఈ మౌనం అది నేను అడిగే వృత్తినే మౌనంగా కూర్చోకండి. సర్వవ్యాపి అయినటువంటి గురువు నేను పట్టుకోవాలి అనుకుంటున్నాను అనుకుంటే వాడు పట్టుకుంటాడు, వాడికి తెలుసు ఎప్పుడు పట్టుకోవాలో. ఆ సర్వజ్ఞుడికి మీరు చెప్పక్కర్లే ఎప్పుడు దర్శనం ఇవ్వాలో, ఎలా దర్శనం ఇవ్వాలో, మీ జీవితాన్ని ఎలా మార్చాలో వదిలేయండి పూర్తిగా అతనికి. అది నేర్చుకోండి ఇక్కడ. ఇంకా బాధల వరదానాలు నిజంగా ఆనంద బాష్పాలుగా స్వీకరించండి వాటిని, నిజంగా ఆనందించండి. కష్టాలు వస్తే ఇచ్చంటే ఎంత మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు కష్టపడితే మీరు అంత తొందరగా బయటపడగలరు. మిమ్మల్ని తన్ని తగిలేసే కొడుకుని ఈజీగా వదిలేయగలరు, మిమ్మల్ని ప్రేమించే కొడుకుని మీరు వదలలేరు ఎన్ని థియరీలు చెప్పినా. అంచేత బంధువులు మిత్రులు మిమ్మల్ని ప్రేమగా చూడబోతే మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరు. హాయిగా వదిలేయొచ్చు వాళ్ళని. మరి ఉన్న పెళ్ళాం పిల్లల్ని వదిలేయమంటారా? అదా నేను చెప్పింది. ప్రపంచం అంతా కూడా నాదే అనుకునేటటువంటి గురువు దగ్గరికి వెళ్తూ మన పెళ్ళాం పిల్లల్ని మన బంధువుల్ని వాళ్ళని వదిలేయమనా నేను చెప్తున్నాను, లేకపోతే కొత్త వాళ్ళని కూడా బంధువులు అనుకోమంటున్నానా? వదలొద్దు ఎవరిని, వదిలే ప్రసక్తి లేదు ఇక్కడ. బంధుత్వాలు సక్రమంగా లేవు. బంధుత్వాలు డబ్బుతో ముడిపడైపోయాయి, ప్రేమతో ముడిపడి లేవు ఇప్పుడు. అలాంటి బంధుత్వాలు వద్దు. తూర్పు దిక్కు ఎటుండో ఎదుక్కోవటం, నమస్కారం పెట్టేయటం వద్దు. డబ్బుతో ఇంకైనా బంధం ఎంతసేపు ఉంటుంది? డబ్బున్నంత వరకు ఉంటుంది. ప్రేమ చూపించండి. డబ్బుతో లింక్ లేని ప్రేమ మీరు ఎక్కడైనా చూశారేమో, నాకు ఇంతవరకు కనిపించలే. అక్కడ ఒక గురువు దగ్గర పొందిన ప్రేమను వదిలేద్దాం, అలాంటి గురువు దగ్గరికి మీరు వెళ్లారని నేను అనుకోను. వెళ్తే ఆటోమేటిక్ గా గురువు మీద ప్రేమ వచ్చేస్తుంది. డబ్బు డబ్బు డబ్బు, దాన్ని బ్రేక్ చేయండి. కొంచెం ఆలోచించుకోండి, అది ఏం చేస్తుంది మిమ్మల్ని? కోటీశ్వర్లు పుట్టారు చచ్చారు ఎవరు గుర్తుంచుకుంటున్నారు? కానీ చెప్పులు కుట్టేటటువంటి ఒక వ్యక్తి మీరాబాయికి కూడా గురువుగా ఇప్పటికీ ప్రసిద్ధి పొందాడు, రైదాస్. చెప్పులు కుట్టేవాడు ఏం చేశాడు? అతని చేతనత్వంలో గురువు నిండిపోయాడు. గురువు అనుకోండి, భక్తు భగవంతుడు అనుకోండి, రెండు ఒకటే. బట్టలు అల్లేవాడు కబీర్ దాస్. అతని కాలంలో కాశీరాజు ఉండేవాడు, చాలా గొప్ప గొప్ప ముస్లిం రాజులు ఉండేవారు. వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ వేసి కాశీరాజును ముస్లిం రాజులు కలిసి, ఈ కబీర్ దాస్ ఏం చేస్తున్నాడో అర్థం కావటం లేదు మాకు, ఇటు రాము అంటాడు ఇటు అల్లా అంటాడు అంటే సంఖ్యలు వేసేసి మధ్య గంగా నదిలో ముంచారు. ఏమవలే కబీర్ దాస్ కి. ఆ రాజు పేరు, ఆ ముస్లిం రాజుల పేర్లు మీకు గుర్తున్నాయా? ఎప్పుడైనా? నాకు గుర్తులేవు, కానీ కబీర్ దాస్ పేరు గుర్తుంది, ఇప్పటికీ చెప్పుకుంటా. ఇంచేత అలాంటి బతుకు బతకాలా మనం? లేకపోతే ఎందుకు పనికిరాని బతుకు? నువ్వు కోటీశ్వరుడు అవుతే నేను తలదన్నేవాడు, ఇంకోటి ఎవడో ఉంటాడు. నువ్వు కలెక్టర్ అవుతే, నువ్వు డిఐజీ అవుతే ఇద్దరు ముగ్గురు డిఐజీలు కలెక్టర్లు కి తెలుసున్న వాళ్ళకి తెలుసున్న వాళ్ళకి తెలుసున్న వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళ బాధలు భగవంతుడు ఎరగాడు. పొలిటీషియన్స్ తనతో ఉంటారు, ఇటు బిజినెస్ పీపుల్ తనతో ఉంటారు, ఇటు గాడ్ ఫాదర్స్ తనతో ఉంటారు. మనం అనుకోవటం వాడు డిఐజీ అని, ఏ సుఖం ఉండరు వాడికి. క్లర్క్ అనుకోండి, హాయిగా వెళ్తాడు బ్యాంకుకి, ఐదు అయ్యేసరికి మూటాముల్లి సదుగుని వచ్చేస్తాడు. ఆఫీసర్ అయ్యాడు అనుకోండి, మా బావగారి పరిస్థితి నేను చూస్తున్నా కదా పాపం, టెన్షను టెన్షన్. రాత్రి 8:30 వస్తాడు ఆయన, పొద్దున్న 7:30 వెళ్ళి వచ్చాక రామకృష్ణ టెన్షన్ అంటాడు. మళ్ళా క్లర్క్ అయిపో బాబు, అస్సలు ఏ టెన్షన్ ఉండదు నీకు, ఎంత హాయిగా ఉండేవాడు. నేను వెళ్తే ప్రతిసారి సినిమా చూసేవాడు. ఇంచంటే మా బావ వచ్చే బావగారు వచ్చారు అంటాం, వచ్చేసేవాడు క్లర్క్ గా ఉన్నప్పుడు. ఎంత హాయిగా సినిమాలు చూసుకునేవాళ్ళు. ఆయన ఆఫీసర్ అయ్యాడు, ఇంతవరకు నేను ఆయనతో సినిమా చూడలే. టెన్షన్ టెన్షన్ మాత్రం చాలా సార్లు విన్నా. మీ మూర్ఖత్వం, డబ్బులో ఆనందం ఉందనుకోవటం. కడుపు నిండా తిండి తినగలిగితే ఇంకక్కడ బ్రేక్ పెట్టేసుకోండి, వచ్చింది మీకు ఉపయోగించుకోండి, ఉన్నది ఏం పారేసుకోకండి. ఏం పారేసుకో, ఉంది ఓకే, మీ కర్మ అది, మీ అదృష్టం దురదృష్టం అది కూడాను. డబ్బు ఉంటాం పెద్ద అదృష్టం అని నేనే అనుకోనది, దాంతో వచ్చే బాధలు దాంతో ఉన్నాయి. కానీ బ్యాక్గ్రౌండ్ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు యోగులు అవ్వాలి అంటే కనీసం ఇంకా అన్ని రకాల కోరికలకి ఆపేయండి, ప్రయత్నించండి అన్ని. మహాభారత యుద్ధంలో కృష్ణుడు సంధికి ప్రయత్నం చేయలే అంటే కృష్ణుడికి తెలియదనా సంధి జరుగుతుందా జరగదా అని? ప్రయత్న లోపం ఏమైనా చేశాడా? పూర్తి ప్రయత్నం చేశాడు యుద్ధం ఆపటానికి, ఆగదు అని తెలిసినా. అలా చేయండి, మీ ఉద్యోగాలు ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, చేసుకోండి, ఆలోచించండి, దానికి కావాల్సినవి చేయండి, దానికి లొంగిపోకండి. ప్రమోషన్ రాలేదు ఇంకా ఫినిష్, ఇంకంతే, ఇంకా వీడి జీవితం అయిపోయినట్టే, ఇంకా అదొద్దు. అర్థమైందా ఏం చెప్తున్నానో? మీ మౌనంలో ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని. ఏ ఆలోచనలు వద్దు, బాధ్యతలు మాత్రమే చేయండి. ఏది బాధ్యత ఏది కోరిక జాగ్రత్తగా గమనించుకోండి. మీ కుర్రాడికి చదువు చెప్పించటం మీ బాధ్యత, మీ తలకు మించిన దానికి తాకట్టు పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ ఇప్పించటం మీ బాధ్యత కాదు, కాదు మీ బాధ్యత, ఫులిష్నెస్ అది. చదివించటం మీ బాధ్యత. మీరు ఏ కాలేజీకైనా వెళ్ళిపోండి, సైన్స్ సీట్స్ 20 ఉంటే ఆర్ట్ సీట్స్ 200-300 ఉంటాయి ఇప్పటికీ, ఈనాటికి కూడా. మీరు ఏ కాలేజీకైనా వెళ్ళి చూసుకోండి, సైన్స్ సీట్స్ 100 ఉన్నాయనుకోండి, ఆర్ట్స్ సీట్స్ కనీసం 500-600 ఉంటాయి ప్రతి కాలేజీలోనూ నిష్పత్తి. అదే అంటే అర్థం ఏంటి, 100 మంది సైన్స్ చదివితే 500 మందో 600 మందో మరి వాళ్ళు జీవించటం లేదా, వాళ్ళు బతకటం లేదా, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళ? ఆ మూర్ఖత్వం నుంచి బయటపడమంటున్నాను నేను. పిల్లల భవిష్యత్తు మీరు మార్చలేరు, మార్చగలిగితే నాకు చూపించండి మార్చిన వాళ్ళని, నేను ఇగో ఇలా చదివిస్తాను, వాడిని ఇది చేస్తాను అనుకున్నాను. అక్షరాల అలాగే అడుగు అడుగునా జరిగింది, జరగదు. వాడి కర్మ, వాడికి ఇంజనీర్ అయ్యే యోగ్యత ఉంటే మీ గందరగోళంలో ఇంజనీర్ అవుతాడు వాడు, లేకపోతే ఏం అవడు, లేకపోతే చివరి క్షణంలో తలనొప్పి వస్తుంది వాడికి పరీక్ష రాస్తున్నప్పుడు. వచ్చిందని మరి మీరు గాభరా పడిపోయి నిరుత్సాహపడిపోవాలా? అదే వద్దంటున్నాను నేను. మీ ప్రయత్నాలు మీరు చేయండి. ప్రయత్నలోపం చేయటమే భారతదేశాన్ని కొంప ముంచింది, యోగత్వం పోయింది. ఇప్పుడు నేను చెప్పిన దాని వల్ల అంతా మీకేమనిపిస్తుంది, అవుతే ఏం చేయక్కర్లేదుగా, చాలా చేయాలి. మీరు మామూలు వాళ్ళకంటే ఎక్కువ చేయాలి, మామూలు వాళ్ళకంటే మీ జీవితాల్లో ఎక్కువ ఆవేదన కనిపించాలి, ఎక్కువ తీవ్రత కనిపించాలి. బాధ్యత. రెండోది ఏం చెప్పాను, ప్రతివాడు మనవాడే అనుకుని జీవించండి. నన్ను చాలా మంది అడుగుతారు ఎలా జీవించాలి మాస్టారు అని, నేను చెప్తాను, నేను చేసే తప్పులు కూడా ఎత్తి చూపిస్తాను. నాకు సుకృత అంటే, మా తమ్ముడు కూతురు అంటే నాకు చాలా ఇష్టం. ఒకరోజు ఇక్కడే ఒకళ్ళు వచ్చారు, వాళ్ళ పిల్లల్ని తీసుకుని, మా సుకృత వయసు ఉన్న చిన్నప్పుడు సుకృత వయసు ఉన్న వయసులో ఇప్పుడు వచ్చారు. తండ్రి అలా బయటకు వెళ్తున్నాడు, వెనకాతలే పాప వెళ్తోంది. నేను చెప్పా పాప వెళ్తోంది చూసుకోండి అని, కుర్చీలోంచి లేవలే నేను. మరి మా సుకృత అయితే ఏం చేసి ఉండేవాడిని, 2 నిమిషాలు అయ్యాక నాకు గుర్తొచ్చింది నేను చేసిన తప్పదని. లంపలేసుకుని మనసులోనే గురువుకి చెప్పుకుని, తప్పు జరిగిపోయింది సార్, సుకృతోతే ఓటీను ఇంకో పాపవుతే ఓటీనా, అది నేర్చుకోండి. నటించండి, నేను చెప్తున్నా, నేనే ప్రేమ ఉందని నేనేం చెప్పలేదే ఇందాక. కానీ నిజంగా మా సుకృతే అవుతే నేనేం చేసి ఉండేవాడిను అది చేయండి. ఎంతవరకు, మన ఇంట్లో ఉన్నంత వరకు. ఇంకా మోహం పెంచేసుకుని వాళ్ళ ఇంటి చివరి వరకు వెళ్ళిపోయే పాపనే, అది మోహం, అది పిచ్చి, అది అర్థమైందా తేడా, అది నేర్చుకోండి. మీ పిల్లలకి అంతే, కాలము కర్మ వల్ల మీకు పిల్లలుగా పుట్టారంతే వాళ్ళు. కాలం కర్మ తీరిపోతే ఒక క్షణం మీ దగ్గర ఉండరు. చాలా మంది తల్లిదండ్రులు 70 ఏళ్ళవాళ్ళు 80 ఏళ్ళవాళ్ళు వస్తూ ఉంటారు నా దగ్గరికి, ఎంత బాధో వాళ్ళది. పిల్లలు $00,000 సంపాదిస్తున్నారు అమెరికాలో. నాతో వాళ్ళు డైరెక్ట్ గా చెప్పింది ఏంటంటే, మాస్టారు మేము చచ్చిపోయాము అని వాళ్ళ కబురు తెలిసాక వాళ్ళు రావటానికి 1 వారం రోజులు పడుతుంది, వాళ్ళు వస్తే. భలేగా ఉంది తల్లిదండ్రులు పిల్లలు, ఏంటి ఏం చేయగలం, వాళ్ళు అక్కడ ఉన్నారు నువ్వు ఇక్కడ ఉన్నావు. అర్థమైందా, దేనికి ఉదాహరణ ఇచ్చాను, వాళ్ళని అమెరికా పంపించొద్దంటలే, $00,00,000 సంపాదించొద్దంటలే, బంజారా హిల్స్ లో పాలరాతితో ఇల్లు కట్టుకోవద్దంటలే. కట్టుకున్నాక ఈ ఏడుపు ఏడవకండి. పాలరాతి భవనాలు బంజారా హిల్స్ లో కట్టుకుని చాలా మంది నాకు తెలుసున్న వాళ్ళు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ఫోన్ నెంబర్ అందుకే ఇవ్వటం మానేశాను నేను, ఆ ఫోన్లు భరించలేక. ఆ ఫోన్ ఏదో అమెరికాకి చేసుకోవయ్యా, నాకెందుకు, కోపంతో అంటలే నేను అది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఏం సుఖపడ్డారు వాళ్ళు, పిల్లలు అమెరికాలో సెటిల్ అయి పిల్లలు ఏం సుఖపడ్డారు, నాకు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా మంది వాళ్ళ తల్లిదండ్రుల గురించి, మాస్టారు మా నాన్నగారు బాగున్నారా. ఫోన్ చేయొద్దంటలే నేను, ఏంటి పిచ్చి అంటే. ఎందుకు ఇదంతా చెప్పాను, ఏది ఎలా ఉంటుందో అది అంతే, దాన్ని స్వీకరించండి. దాన్ని మీ కొడుకులు $00,00,000 సంపాదించినా మీకు అందకపోవచ్చు, ఎందుకు పనికిరాని దారిలో పోతున్న దానయ్య మీకు సహాయం చేయొచ్చు. ఆ సహాయాన్ని యాక్సెప్ట్ చేయండి. అందులో కూడా గురువుని చూడండి, గురువు యొక్క అనుగ్రహాన్ని చూడండి. ఏది మీ జీవితం ఎలా నడుస్తే ఆ క్షణంలో దాన్ని అలా ఒప్పేసుకోండి. ఒప్పేసుకున్నాక మార్చుకోగలిగితే మార్చుకోండి. ఏ దృష్టిలో, గురువుల దృష్టిలో ఎలా మారాలి అన్నది ఆలోచించండి. భౌతిక జగత్తులో మీరు ఎంత అత్యున్నత స్థానానికి ఎదిగినా లాభంలే. మళ్ళా శిర్డీ సాయి సత్యసాయి దగ్గరికి వెళ్లాల్సిందే. శంకరదయాల్ శర్మ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, క్లింటన్ సత్యసాయిబాబు బర్త్డేకి వస్తానన్నాడు. ఇండియా గవర్నమెంట్ తూర్పు దిక్కు తిరిగి, నువ్వు వస్తే నీకు సెక్యూరిటీ మెజర్మెంట్స్ మేము ఇవ్వలేము అంటే, ఆయన భార్యని డాక్టర్ని పంపించాట, ఫ్యామిలీ డాక్టర్ని. ఓ $100 crore ఎంతో నాకు గుర్తులేదు, సంఖ్యతో మనకి సంబంధం ఏముంది. అమెరికా ప్రెసిడెంట్ అయినా ఎక్కడికి రావాలి, మళ్ళా 8వ క్లాస్ చదివినా 6వ క్లాస్ చదివినటువంటి సత్యసాయిబాబా దగ్గరికి ఎందుకుట? మరి మీరు ఎందుకు ఆ స్థితికి వెళ్లాలని అనుకోవటం లేదు? మీరు కోటీశ్వరులందరూ ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? కోట్లు సంపాదించుకున్నాక వెళ్తాం, పిచ్చి కదా. ఆ కామన్ సెన్స్ ఎందుకు రావటం లే మీకు? కోట్లన్నీ సంపాదించుకున్నాక కోట్లు వదిలి వెళ్ళిపోతున్నారు అక్కడికి. హరే రామ హరే కృష్ణ, హెన్రీ ఫోర్డ్ మనవడు, మొత్తం ఆస్తి హరే రామ హరే కృష్ణకి ఇచ్చేసి ఇండియాకి వచ్చేసాడు. ఎంత వయసో తెలుసా ఇండియాకి వచ్చినప్పుడు? ఇప్పుడు సరే 25-26 ఏళ్ళు ఉంటాయి, అప్పుడు 16 ఏళ్ళు. నేను కాశీలో ఉన్నప్పుడు హెన్రీ ఫోర్డ్ ఎవడో తెలుసా మీకు? మొట్టమొదటి కారు ప్రవేశపెట్టినవాడు ప్రపంచంలోకి. ఆ రోజులలో మొదటి స్థానం ధనవంతుల్లో. అతన్ని మించిన ధనవంతుడు ఎవడు లేడు, అతని మనవడు. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నానో అర్థమైంది కదా. ఉన్నది మీకు చాలు, కడుపు నిండా తినగలుగుతున్నారు. ఏం లోపమైంది మీకు? ఏంటిట మీ బాధలు? నాకేం అర్థం కాదు అసలు. మీ బాధలన్నీ మీరు చెప్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. అసలు ఇవన్నీ బాధలా అని చాలా సార్లు గురువు గారితో చెప్తూ ఉంటాను. ఇంతమంది ఇన్ని బాధలు పడుతూ ఉంటే మీరు బాధలు కాదు అంటారేంటని. మళ్ళా ఆయన నాకు లెక్చర్ ఇస్తాడు, ఇప్పుడు నేను మీకు ఇచ్చినట్టే, ఇవి బాధలే అంటావా రామకృష్ణ అని. మళ్ళా నేను అర్థం చేసుకుని మర్చిపోయాను, సంసర్గ దోషం అది, అంతకంటే ఇంకేం లేదు. వాడు బాధలు అంటే నేను బాధే అనుకుంటున్నాను. అనారోగ్యం బాధ కాదు, శరీరం సరి చూసుకుంటుంది, సరి చూసుకోకపోతే పోతుంది. కుటుంబంలో వ్యక్తులు మన మాట వింటలే, ఎంత హాయో. వింటే బాధ్యత. నాన్న ఎంపీసీ చదివేదా బైపీసీ చదివేదా అని అడిగాడు అనుకో, బైపీసీ చదువు అన్నావు అనుకో, నీ మాట విన్నాడు వాడు, ఫలితం రాలే, అప్పుడు తిడతాడు నిన్ను, నువ్వు చెప్తే జయాలయ్యానని కదా. నీ మాట వినలేదనుకో, బాగుపడ్డాడు ఓకే, ప్రాబ్లమే లేదుగా. బాగుపడలేదు నువ్వు తిట్టొచ్చు తిరిగి, నేను చెప్తే వినలేదని. అంచేత వినకపోవటమే మంచిదేమో పిల్లలు మన మాట కాదా, ఆలోచించి చూడండి. ఆలోచన స్రవంతి అర్థం అవుతుంది కదా, ఆ ప్రవాహం. ఏమీ కోరకండి మీరు, ఏది ఎలా వస్తే దాన్ని స్వీకరించండి. చల్లగా ఉంది వాతావరణం ఓకే, చల్లగా లేదు ఓకే, దానికి తగిన వాతావరణం మీరు నిర్మించుకోగలరు నిర్మించుకోండి. ఎండగా ఉంది ఫ్యాన్ పెట్టుకోగలరు పెట్టుకోండి, ఏసీ పెట్టుకోగలరు పెట్టుకోండి. ఏసీ నుంచి బయటకు వచ్చాక హార్ట్ స్ట్రోక్ ఇస్తుంది, తినండి, ఆ ప్రమాదం ఉంది. ఎండాకాలంలో ఏసీ పెట్టుకుంటే ఏం లాభంలే. అనేక మంది హార్ట్ అటాక్స్ డబ్బున్న వాళ్ళకి రావడానికి మెయిన్ కారణం ఏసీ. ఆ టెంపరేచర్ గ్రేడియంట్ ఇండియాలో సరిపోదు, ఫారెన్ కంట్రీస్ లో అయితే అంత చల్ల ప్రదేశమే. అంచేత కామన్ సెన్స్, హార్ట్ అటాక్ తెచ్చుకోవటమా ఏసీ లేకుండా ఉండటం మంచిదా అన్నది మీరు ఆలోచించుకోవాలి. ఇంకా సింపుల్ లాజిక్, ఉన్న వనరులు ఉపయోగించుకోండి ఓకే, కామన్ సెన్స్ తో ఉపయోగించుకోండి, అతిగా ఉపయోగించుకోకండి. కానీ ఇదంతా చెప్పాక ఇంటికి వెళ్ళి మీ భార్య గొంతుకు పట్టేసుకుని, మీ పిల్లల గొంతుకు పట్టేసుకుని నోరు మూసుకో, మాట్లాడకు, టీవీ చూడకు, మాట్లాడకు. యోగిగా మారాల్సింది వాళ్ళ మీరా? మీరు వాళ్ళు కాదు, వాళ్ళు మారదలుచుకుంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు. మీరు వాళ్ళకి ఏమి చెప్పకండి, అడిగినా చెప్పకండి, వెళ్ళి మాస్టర్ని అడగండి అని చెప్పండి. యోగత్వం మీకు కావాలి, వాళ్ళకి అక్కర్లేదు. మళ్ళీ అర్థం చేసుకోండి ఆ పాయింట్, ఒకే తల్లి పిల్లలు ఒకే ఇంట్లో ఉన్నారు అన్నదమ్ములు. ఒకడు లా చదువుతున్నాడు ఎల్ఎల్బి, ఒకడు బిఎస్సీ చదువుతున్నాడు, ఒకడు బీకామ్ చదువుతున్నాడు. ఏం చదవమంటారు, బీకామ్ వాడిని సైన్స్ పుస్తకం చదవమంటారా, లా పుస్తకం చదవమంటారా? ప్రకృతిలో మీకు ఈ అవకాశం వచ్చింది. ఈ మాటలు మీరు వింటున్నారు అంటే ఖచ్చితంగా ఎక్కడో మీ పూర్వజన్మలో, దాన్ని సుకృతం అంటారో దుష్కృతం అంటారో, మీ బాధను బట్టి ఉంటుంది. ఎండలో ఉక్కలో కూర్చోబెట్టి వాయిస్తున్నాడు అంటే దుష్కృతం కాదు. ఓ అద్భుతమైనటువంటి ఫిలాసఫీ, మానవ జీవితాల్ని మార్చివేసేటటువంటి జీవిత విధానం మనకి ఇంత సులభంగా అందుబాటులోకి వచ్చింది. మీకు హిమాలయాలలో ఆశ్రమాల్లో కూడా ఇది లభ్యం కాదు. మీరు వెళ్ళి వెతుక్కోండి, హరిద్వార్ వెళ్ళండి, హృషికేశ్ వెళ్ళండి, బద్రీనాథ్ వెళ్ళండి. ఇప్పుడు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నటువంటి ఏ ఆశ్రమానికైనా మీకు వెళ్ళండి, ఇది మీకు చెప్పబడదు, గ్యారంటీ చెప్పబడటం లేదు. మిగతా అంతా చెప్తారు ఏదేదో, యమ నియమాలు పాటించండి, ఉప్పు తినకండి, కారం తినకండి, లేకపోతే కాషాయ బట్టలు వేసుకోండి, పసుపు బట్టలు వేసుకోండి, పిలకలు పెట్టుకోండి, గుండు గీయించుకోండి, ఇవి చెప్తారు తప్ప మీ జీవితం ఎలా మారాలి, ఏ విధంగా మీ ఆలోచన విధానం మారితే మీ జీవితం మారుతుంది, ఆలోచన విధానం మారకపోతే మీరు ఎక్కడున్నా ఒకలాగే ఉంటారు. లేక లేక ఒక రాజుకి ఒక అమ్మాయి పుట్టింది. మహారాజు పూర్వకాలంలో జ్యోతిష్కులు చాలా కరెక్ట్గా చెప్పేవారు, ఇప్పటి జ్యోతిష్కుల్లా కాదు. ఈ అమ్మాయి అడుక్కు తింటుందండి అన్నారు. రాజుగారికి చాలా బాధ వేసింది. యువరాణి అయ్యా, ఏంటనుకుంటున్నారు మీరు, మీ జ్యోతిష్ శాస్త్రం ఎంత, నేను అడుక్కు తినిస్తానా ఏంటన్నాడు. ఒంటి స్తంభం మేడ కట్టించాడు, ఎవరిని కలవనివ్వలేదు, ఏమో ఎవరితో కలిస్తే ఏమవుతుందో అని. ఓ 10 ఏళ్ళు అయింది, 16 ఏళ్ళు యుక్త వయస్సు వచ్చింది. ఒక్కసారి చూడాలనిపించింది రాజుకి పాప ఎలా ఉందో అని. జ్యోతిష్ శాస్త్రాన్ని వాళ్ళందరినీ కూడా వెంటబెట్టుకుని, మీ ఇది తప్పు, ప్రతిరోజు నేను రకరకాల పిండి వంటలు పంపిస్తున్నాను, మా అమ్మాయికి రకరకాల సుఖభోగాలు అన్ని కూడా ఇస్తున్నాను, మీరేం చెప్పారో అడుక్కు తింటుందన్నారు. మాకు తెలిసినంత వరకు జ్యోతిష్ శాస్త్రం తప్పు కాదు, సరే పద చూద్దాం అవుతాయి అన్నాడు. భోజనం పంపించారు, తెర వెనక అతను ఉన్నారు. వీళ్ళు యువరాణి గారు ఏం చేస్తున్నారు, ఒక బొమ్మ ఉంది అక్కడ, ఆ బొమ్మ ముందు ఈ తిండి ప్లేట్ పెట్టింది. నాకు ముద్ద పెట్టవు, మీ ఆలోచన సరళి అది మారుస్తుంది మీ జీవితాన్ని. మీరు యువరాణియా యువరాజా అది ఇంపార్టెంట్ కాదు. ఇతరులకి పెట్టాలి అనేటటువంటి భావన ఎవడికి ఉన్నా వాడు గొప్పవాడే. భావం అర్థమవుతుంది కదా, ఆ ఇతరులకి పెట్టడం అనేది మీకు ఆ లోపల నుంచి ఆ ఆవేదన పుట్టుకొస్తే మీరు ఎంతమందికైనా పెట్టేయచ్చు. మీరు కావాలంటే చేసి చూసుకోండి. అక్షయపాత్ర ద్రౌపది దగ్గర ఉన్నదంతే, 10 మంది వచ్చినా 100,000 మంది వచ్చినా ఎంతమంది వచ్చినా నేను పెడతాను. ఆ సర్వజ్ఞుడు ఇవ్వగలడు, ఆ సర్వసమర్థుడు ఇవ్వగలడు. 8 లక్షల మందికి ఏంటి, ప్రపంచం అంతటికి ప్రతిరోజు ఆవుడు తిండి పెడుతున్నాడు. మీరు నేను పెడుతున్నావా, 8 లక్షల మంది జీవరాశులు భోజనం చేయటంలే, వీటన్నిటికీ ఆహారం కల్పిస్తున్నదెవరు, పెడుతున్నదెవరు? ఈ సమర్పణ, ఇవేగా సమస్యలు. పిల్లల సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వీటన్నిటి సమస్యలకు ఆలోచన విధానం చెప్తున్నాను నేను. అసలు ఏమీ ఆలోచించకండి, మీకు అప్పచెప్పినటువంటి బాధ్యత. మీరు చూస్తున్నారు కదా, మిమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టే కూడా నేను ఏం చేస్తున్నాను, కాలేజీకి వెళ్ళి వస్తున్నా. 4 ఆగస్టు వరకు పరీక్షలు, నేను కాలేజీకి వెళ్ళాల్సిన పనిలే, నాకు ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి ఎగ్గొట్టేయచ్చు. నా ప్రిన్సిపాల్ గాని మా సెక్రటరీ గాని ఆ మాత్రం ఒప్పుకుంటారు. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ లేరు పాఠాలు చెప్పడానికి. 4 ఆగస్టున గానీ పరీక్షలు స్టార్ట్ అవ్వాలి. ప్రిపరేషన్ హాలిడేస్ వచ్చేసాయి. మరి నేను రోజు వెళ్ళి ఏం చేస్తున్నా కాలేజీకి, ల్యాబొరేటరీ డెవలప్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ రాబోయే స్టూడెంట్స్ కావాల్సిన పుస్తకాలు రెడీ చేసుకుంటున్నాను, వాళ్ళకి చెప్పబోయే పాఠాలకి నోట్స్ తయారు చేసుకుంటున్నాను. ఇవంతా కాకుండా ఈ యోగ సాధనకి కావాల్సిన పుస్తకాలు రాయాలి. ఈ విద్య లేదుగా, ఎక్కడైనా సాయి అనుకో నీ పనులు అయిపోతాయి. సాయి అనుకుంటే పనులు అయిపోతాయి అనుకుంటే పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎందుకు కట్టిస్తున్నాడా లేదా సత్సాయి? మరి ఆయన క్యూర్ చేయలేడా రోగాలు? చాలా మందిని క్యూర్ చేశాడు ఆయన, కానీ అందరివి క్యూర్ కావు. సమర్పణ ఉన్న వాళ్ళవి క్యూర్ అవుతాయి, సమర్పణ లేని వాళ్ళు మళ్ళా హాస్పిటల్స్కి వెళ్లాల్సిందే. సత్సాయి బాబా దగ్గర ఉన్నా, షిర్ది సాయి చాలాసార్లు చెప్తాడు కదా, ఆయనతో పాటే ఒకే గురువు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈ జన్మలో మేకలుగా పుట్టారు, కప్పలుగా పుట్టారు, పాములుగా పుట్టారు. శుద్ధిసాయి చరిత్రలో చదవలేదా ఇదంతా? మరి మీరు ఎలా పుట్టదలుచుకున్నారని మళ్ళా మీ జీవితాలు మీరు కాస్త వెనక్కి తిరిగి చూసుకోండి. ఇది నేను సాధించాను, ఒక మహావ్యక్తి చేయవలసినటువంటి ఈ పని చేశాను నేను, మహావ్యక్తి వరకు ఎందుకు ఒక మానవుడుగా ఇది నేను చేశాను అని చెప్పగలరా మీరు? మరి నెక్స్ట్ బర్త్ లో మీరు ఏమవుతారని కంగారొద్దు, భయపడకండి, కాపరా పెట్టడానికి నేను చెప్పటంలే. వేస్ట్ చేసుకున్నారు అని చెప్తున్నాను నేను, మానవ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నారు. మీరు ఏ పని చేస్తున్నా కూడా నిరంతర స్మరణ చేసుకోవచ్చు. మీరు హిమాలయాలకు వెళ్ళిపోక్కర్లేదు, పెళ్ళాం పిల్లల్ని వదిలేయక్కర్లేదు. ఎక్కడ మీరు ఉన్నారో అక్కడ ఆలోచనారహిత స్థితిలో, కోరికలు లేనటువంటి స్థితిలో బాధ్యతలను నిర్వర్తిస్తూ నిరంతరము మౌనంగా ఉండగలగటం మొదటి మెట్టుగా నేర్చుకోగలిగితే ఆ తర్వాత మెట్లు వాటంతట అవే వస్తాయి. ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా కష్టం. బిజినెస్ పీపుల్ వరల్డ్ లో ఫోర్డ్ అంటూ ఉండేవట, ఎంత కరెక్ట్ నాకు తెలియదు, కానీ మొదటి లక్ష్యం మాత్రమే మీరు ఆర్జించాలి, తర్వాత లక్ష్యాలన్నీ ఆ లక్ష్య ఆర్జిస్తుందనేవాడు. అంచేత ఈ మొదటి మెట్టు మాత్రమే మీరు ఆర్జించుకోవాలి, కష్టపడండి కాస్త. దానికోసం ఇక్కడ నేను నిరంతరం రమ్మనేది, 3 రోజుల తర్వాత వెళ్ళిపోండి, మళ్ళా రండి. ఇవంతా అరేంజ్మెంట్స్ చేసేది అందుకే. కూర్చుండిపోండి ఇక్కడ నిశ్చలంగా ఆ గురువుకి సమర్పణ చేసి, కానీ బాధ్యతలు వదిలేసి ఇక్కడ వచ్చి కూర్చుంటే మాత్రం మీకు ఏ ఫలితాలు రావు. జాగ్రత్త, బాధ్యతలు నిర్వర్తించుకుంటావు. బాధ్యతలు అంటే వాళ్ళు చెప్పింది చేయటం కాదు, నువ్వు చేయగలిగింది చేసి ఊరుకోవటం. రాత్రి ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ వదలరు, ప్రశ్నే లేదు. వాళ్ళకి ఇవ్వవలసింది ఇచ్చేయండి, చేయగలిగినంత చేయండి, ఆ తర్వాత మీ నుంచి ఏదైనా ఆశిస్తే ఒప్పుకోకండి. పాయింట్ అర్థం చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. కర్మ సిద్ధాంతం ప్రకారం ఇదే అర్థం చేసుకోండి. ఇవాళ చెప్పింది నేను, మౌనంగా ఉండండి ఇక్కడ ఉన్నప్పుడు, సమగ్ర సమర్పణ ఇక్కడ ఉన్నప్పుడు. రోడ్డు మీదకి వెళ్తారు, హాయిగా మాట్లాడుకోండి, జోక్స్ వేసుకోండి, అక్కడ సీరియస్ అయిపోకలే. మీరు ఆఫీస్కి వెళ్తారు, సీరియస్ అయిపోకలే. ఇక్కడ ఇక్కడ మౌనంగా ఉండండి. లోపల ఉన్న వాళ్ళతో కూడా నేను గుర్తు చేస్తూ ఉంటాను, మౌనం, మౌనంగా ఉండండి అని. కానీ మాట్లాడకుండా పనులు ఎట్లా జరుగుతాయి? 2-3 మాటలు మాట్లాడాలి కదా. అప్పుడు మౌనంలో చెప్పాలి అనుకుంటే ఒక మాటతో చెప్పదలసిన దానికి మీరు 1 గంట సేపు చేతులు కాళ్ళు తిప్పి డ్యాన్స్ చేయాలి, ఒక మాటతో అయిపోతుంది కదా. కామన్ సెన్స్ ఉపయోగించండి. బాధ్యత రాహిత్యం వద్దు, మౌనం మౌనం మౌనం, నిరంతర మౌనం. ఆ నిరంతర మౌనంలో ఆ గురువు దిగుతాడు. ఋషులు దిగి ఉన్నారు భూమి మీద, ఈ మౌనం పాటించే వ్యక్తులు వాళ్ళకి కనిపించటం లే, అదే వాళ్ళ ఆవేదన. దాని కొరకు నేను ఇంత తొందరపడి క్యాంపులు పెట్టాల్సి వచ్చింది. క్యాంపులు పెట్టే స్థితిలో నా శారీరక స్థితి లేదని మీలో నాకు దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కదిలే స్థితిలో లేను అసలు నేను. మరి ఋషుల పని మీరు అలాగే చేయండి, నన్ను చూసి నేర్చుకోండి. శరీరం పడిపోనివ్వండి, ఏం పర్వాలేదు, ఈ శరీరం పడిపోతే ఇంతకంటే ఆరోగ్యవంతమైన శరీరం వస్తుంది. హాయిగా మళ్ళా చిన్నపిల్లలాగా మారిపోయో 16 ఏళ్ల వరకు ఏవో ఆలోచించక్కర్లే కదా, గందరగోళం వద్దు. అంచేత నేనేం కేర్లెస్ గా ఉండటం లేదే, మీకు తెలుసు కదా ఎంత జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటున్నాను రెండిట్లీను. చెయ్యండి, అది నేను చెప్పేది. ఎందుకంటే ఇదంతా చెప్పి బాధ్యతలు వదిలేసుకుని నా ఆరోగ్యాన్ని పట్టించుకోను అన్నా తప్పే, అది నేర్చుకోండి. మీ కుటుంబాన్ని చూసుకోండి. మీ జీవితము ఒక ఆదర్శంగా ఉండాలి. కానీ ఆదర్శంగా ఉండాలి అంటే మోహంతో కాదు. పిచ్చి పిచ్చి మోహాలు పెట్టుకోకండి. చేయవలసినంత చేయండి. ఇక్కడ ఉన్నంత వరకు మాత్రము నిరంతర మౌనము 3 రోజుల పాటు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంటికి వెళ్ళాక కూడా మీరు చెప్పండి ఇంట్లో వాళ్ళతో, నేను మౌనం ప్రాక్టీస్ చేసుకోవటానికి అనుమతి ఇవ్వండి. వీలైనంత మాట్లాడండి వాళ్లతో. 27 రోజుల తర్వాత మళ్ళా రండి. ఇలాగ 3 సార్లు మీరు మౌనానికి రాగలిగితే 4వ క్యాంప్ నుంచి నేను కూడా మీతో కూర్చుంటా మౌనంలో. ఇప్పుడు నేను కూర్చుంటే మీరు భరించలేరు నా మౌనాన్ని, బ్రేక్ అయిపోతారు. ఎందుకంటే మీకు లేదా మానసిక స్థితి అంటే అది విక్రించకోసం ఏం చెప్పడం లేదు. ఇప్పుడు నేను ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చదువుతుంది, నా షేపులు మారుతున్నాయి, ఇంచేత ఫోటో క్లాస్ నుంచి చదవాలి ఇప్పుడు నేను. అంచేత కనీసం 3 రౌండ్స్ రావాలి. మీరు వయస్సుతో సంబంధం లేదు, మీ కుటుంబ బాధ్యతలతో సంబంధం లేదు, మీరెవరో సంబంధం లేదు, మీరు ఎలాంటి శారీరక స్థితిలో ఉన్నారో సంబంధం లేదు. గాభరా పడకుండా నిరంతరం మౌనంగా ఉంటూ ప్రయత్నం చేయండి. 3rd రౌండ్ అయిపోతే ఈ ఋషుల కార్యక్రమాలు ఎలా చేయాలో అన్న దానికి ప్రణాళికలు వేస్తున్నాను. మొదలెట్టాలి కదా, తర్వాత క్లాసులకి ఎలా జరుగుతుందో చూద్దాం. ఆ గురువుల్ని కళ్ళు మూసుకుని మౌనంలోకి వెళ్ళిపోండి. కళ్ళు మూసుకోండి, మౌనంలోకి వెళ్ళిపోండి. ఏమీ ఆలోచించకండి, ఎవరూ మాట్లాడకండి. టైం ప్రకారం కార్యక్రమాలు చేసుకోండి. స్వస్తి.